ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు, రైతుమిత్రులకు నమస్కారం. మన దేశం రైతులతో నిండిన సుభిక్ష దేశం. కానీ నేటి కాలంలో వాతావరణంలో వచ్చే అనేక మార్పుల వలన కేవలం వర్షాలపై ఆధారపడే మన రైతులు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. అందుకే నేటి కాలంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా నాణ్యమైన పంటలను పండించే పద్ధతులను పాటించవలసిన అవసరం ఉంది. అందుకే నేటి కార్యక్రమంలో భాగంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా అధిక పంటలను పండించగల హరిత గృహాల గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల 2వ సంవత్సరానికి చెందిన మేధ ఆయాశాలు శాస్త్రవేత్తలుగా రాజేశ్వరి ఇంటర్వ్యూయర్గా వ్యవహరించబోతున్నారు. అందరికీ నమస్కారం, నేను మీ రాజేశ్వరి. ఈరోజు హరిత గృహాలలో కూరగాయలు, పూల పెంపకం గురించి మన ముచ్చట్లు. మరి ఇంకెందుకు ఆలస్యం? నేటి కార్యక్రమానికి శాస్త్రవేత్తలైన మేధా గారు, ఇంకా ఆయేషా గారిని ఆహ్వానిద్దాం. నమస్కారం మేధా గారు.
నమస్కారం అండి.
నమస్కారం ఆయేషా గారు. ఆయేషా గారు, ముందుగా మీరు హరిత గృహాల గురించి సంక్షిప్తంగా చెప్పగలరా?
పంటలు సాగు చేయడానికి సరిపడే విస్తీర్ణంలో సపోర్టింగ్ స్ట్రక్చర్లపై పారదర్శక పదార్థంతో కల్పబడి లోపలి వాతావరణ పరిస్థితులను కొద్దిగా గాని పూర్తిగా గాని నియంత్రించి మొక్కలను అనుకూల వాతావరణ పరిస్థితులను ఏర్పాటు చేయడానికి నిర్మించే కట్టడాలను హరిత గృహాలు అంటారు. హరిత గృహం పైకప్పుగా పాలిథిన్ ఫిల్మ్ మరియు షేడ్ నెట్లను ఉపయోగిస్తే వాటిని పాలిహౌజ్లు అంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1017 ఎకరాల పాలిహౌజ్లను ఎక్కువ ధరగా కలిగే కూరగాయలను క్యాప్సికం, కీరదోస, చెర్రీ, టమాటా, పూలు, గులాబీ, జర్బెరా, చామంతులను పండిస్తున్నారు.
మేధా గారు, ఈ హరిత గృహాలలో అనుకూలమైన వాతావరణ మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నియంత్రణ గురించి చెప్పగలరా?
హరిత గృహాల్లో కావలసిన వాతావరణం గురించి ఇలా చెప్పబడుతుంది. కూరగాయలు మరియు పూల పండించుటకు నేచురల్లీ వెంటిలేటెడ్ పాలిహౌస్ అనుకూలం. ఎందుకంటే విద్యుత్ లేకున్నా వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునుటకు వీలవుతుంది. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం తూర్పు వైపు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు దక్షిణం వైపు ప్లాస్టిక్ తెరలను మూసి ఉంచాలి. పాలిహౌస్పై తెరలను ఉదయం 10:30 నుంచి సాయంత్రం 3:30 వరకు మూసి ఉంచాలి. పంట పెరుగుదలకు అవసరమైన 32.5 కిలోలక్స్ ఎండ తీవ్రత వచ్చేటట్లు పాలిథిన్ ఫిల్ము పై తెరలను అమర్చుకోవాలి. సూర్యరశ్మిలో ముఖ్యంగా 400 నుంచి 700 SM తరంగ దైర్ఘ్యం ఉన్న కనిపించే వెలుతురు మాత్రమే కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడుతుంది. మొక్కలకు హాని కలిగించే అతి నీల లోహిత ఇన్ఫ్రారెడ్ కిరణాలను ఆపగలిగే పదార్థంతో కూడిన ఫిల్మును పైకప్పుగా ఉపయోగించాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నియంత్రణ. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ముఖ్యంగా మే జూన్ నెలల్లో దిగుబడి, నాణ్యత, మొక్కలు జీవించే కాలాన్ని నియంత్రిస్తాయి. అందువలన ఈ అత్యధిక ఉష్ణోగ్రతలను కొన్ని పద్ధతులు పాటించి తగ్గించుకొని అధిక దిగుబడులను పొందాలి. పాలిహౌజులలో ఏర్పరిచిన షెడ్ నెట్లను ఉష్ణోగ్రత వెలుతురు అధికంగా ఉన్నప్పుడు మూసి ఉంచాలి. మే జూన్ నెలలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మూసి ఉంచాలి. తర్వాత రాత్రిళ్లు పూర్తిగా తీసి ఉంచాలి. పాలిహౌజ్లలో గాలి ప్రసరణకు 4 వైపులా ఉన్న కట్టెలను తీసి తెరలను మాత్రం మూసి ఉంచి గాలి ప్రసరణ నాలుగు వైపులా ఉండటం వేడి గాలి పైభాగం నుండి బయటకు పోవుటకు వీలు కలుగుతుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలలో పాలిహౌజ్లపై మెత్తటి సున్నమును నీటిలో కలిపి పిచికారీ చేసిన మంచి ఫలితం ఉంటుంది. వేసవి తర్వాత వర్షం కురిసినప్పుడు కరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదయ్యే ప్రాంతాలలో పాలిహౌజ్లపై షెడ్ నెట్లు కప్పడం వలన కూడా ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. బెడ్స్ మధ్య ఉన్న కాలిబాటలో లావు ఇసుకను 4 నుంచి 6 అంగుళాల మందులో నింపి రోజు విరిచి రోజు నీటితో బాగా తడపడం వలన చల్లటి వాతావరణం ఏర్పరచవచ్చు. మొక్కలకు అవసరమైన వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు ఫ్లోరోసెంట్ బల్బులను ఉపయోగించాలి. ఇంకా ఫ్యాన్, ఫాగ్ ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలను వేడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఫాగర్స్ ఏర్పరిచి నీటిని చిమ్మడం ద్వారా ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. కానీ నీటి నాణ్యత ప్రమాణాలు జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే నీటి తుంపరులు మొక్కలు, పూలు, కాయలు మీద పడితే మాడిపోయే అవకాశం ఎక్కువ. పాలిహౌస్ ప్లాస్టిక్ పక్క తెరలను పగలు సగం తెరవాలి. అదే రాత్రి సమయంలో పూర్తిగా తెరిచి గాలి సరఫరాకు సహకారం అందించాలి. హరిత గృహాలలో మొక్కలకు అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పించడానికి ముఖ్యంగా షెడ్ నెట్స్, 25 నుంచి 90% నీడనిచ్చేవి, మిస్టులు, ఫాగర్లు, వెంటిలేటర్లు, 40 నుంచి 60% లైట్లు మరియు ఫ్యాన్లు మొదలైన వాతావరణ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. సాధారణ పూలు కూరగాయల పెరుగుదలకు మరియు నాణ్యత పెంపొందించుటకు ఉపయోగకరమైన సగటు, పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతలను వరుసగా 26 నుంచి 30 సెల్సియస్, 15 నుంచి 18 సెల్సియస్. హరిత గృహాల లోపలి ఉష్ణోగ్రత 40 సెల్సియస్ కంటే ఎక్కువ అవుతుంది. కావున వెంటిలేటర్లను మరియు ఫ్యాన్ మరియు ప్యాచ్ ద్వారా ఉష్ణోగ్రత నివారించవచ్చు. ఈ పై వాతావరణ పరిస్థితులే కాక బొగ్గు పులుసు వాయువు, కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం 300 నుంచి 1000 ppm, సూర్యరశ్మి 250 నుంచి 450 micromoles చదరపు మీటర్కి సెకనుకు ఉండేటట్లు చూడాలి. టమాటా, వంగ మరియు గులాబీకి మాత్రము 450 నుంచి 750 micromoles చదరపు మీటర్కు సెకను ఉండాలి.
చక్కగా వివరించారు మేధా గారు. ఆయిషా గారు, మరి హరిత గృహాలకు కావాల్సిన నేలలు, మట్టి గురించి చెప్పగలరా?
హరిత గృహాలలో వాడే మట్టి నమూనాను పరీక్ష చేయించి పండించుటకు వీలు ఉన్న మట్టిని మాత్రమే వినియోగించాలి. మట్టి నాణ్యత ప్రమాణాలు: ఎర్రమట్టి నీరు ఇంకిపోయే స్వభావం. అదేవిధంగా మొక్క నిలబడటకు ఊతం ఇవ్వాలి. ఉదజని సూచి 5.5 నుండి 7 లవణాల సాంద్రత 2 mmol/cm కంటే తక్కువ ఉండాలి. నీటిలో కరిగే లవణాలు తక్కువగాను సేంద్రియ పదార్థం ఎక్కువగాను ఉండాలి. ఎంచుకున్న మట్టిలో కలుపు గింజలు, నులి పురుగులు లేకుండా చూసుకోవాలి. మట్టి మిశ్రమం తయారీ: కూరగాయలు, పూలు ఎక్కువ సంవత్సరాలు పండించుటకు వీలుగా అత్యధికంగా అంటే 50% ఎర్రమట్టి, 50% సేంద్రియ పదార్థం కలుపుకోవాలి. ఈ సేంద్రియ పదార్థం త్వరగా క్షీణించకుండా ఎక్కువ రోజులు ఉండేదాన్ని, వీలున్నంత తక్కువ ఖర్చుతో తేలికగా లభ్యమయ్యే దానిని ఎంచుకోవాలి. ముఖ్యంగా బెడ్స్ తయారీకి పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, వరి పొట్టు, వేరుశనగ చెక్కలు విరివిగా వాడవచ్చు. వీటిలో 3 నుండి 4 రకాలు కలుపుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ముందుగా మట్టిని, తరువాత ఎంచుకున్న సేంద్రియ పదార్థాలను పాలిహౌజ్లోకి చేర్చి బాగా కలిపిన తరువాత బెడ్స్ తయారు చేసుకోవాలి. తరువాత మిశ్రమాన్ని ఒకసారి పరీక్ష చేసి సరిచూసుకోవాలి. ఫ్యూమిగేషన్: మట్టి మిశ్రమంలో కీటకాలు, వేరు పురుగులు, చెదలు, నులి పురుగులు, రోగకారక శిలీంధ్రాలు లేకుండా చేయుటకు ఫార్మాల్డిహైడ్తో ఫ్యూమిగేట్ చేయాలి. పాలిహౌజ్లో ఎత్తైన మడులు, దార్లు తయారు చేసుకున్న తరువాత మట్టి అంతా తడిచే విధంగా ముందుగా నీటితో తడపాలి. 5 లీటర్ల ఫార్మాల్డిహైడ్ మందును 200 లీటర్ల నీటిలో కలపాలి. 1600 లీటర్ల మందు ద్రవణాన్ని తయారు చేసుకుని మట్టి అంతా తడిచే విధంగా మందును 560 చదరపు మీటర్లలో వెదజల్లి పాలిథిన్ను, వెంటనే పల్చని నల్లటి పాలిషీట్ను గాలి చొరబడకుండా కప్పి పాలిహౌజ్ నలువైపులా షేడ్ నెట్లను కూడా మూసి వారం రోజులు ఉంచాలి. వారం రోజుల తరువాత ప్లాస్టిక్ కాగితాన్ని తీసి పాలిహౌజ్పై ప్రక్కల తెరలు కూడా తీసి మట్టిని బాగా క్రింది నుంచి కలిపి మందు అవశేషాలను పూర్తిగా మట్టి నుంచి పోయే విధంగా విస్తారంగా వీటిని చల్లాలి. ఎత్తైన మడులు తయారీ. మట్టి అరుగుదలకు వచ్చిన తరువాత మరలా ఎత్తైన మడులు దార్లు తయారు చేసుకోవాలి. సాధారణంగా పాలీహౌస్ పొడుగు 90 సెంటీమీటర్లు, వెడల్పు 30 నుండి 40 సెంటీమీటర్లు, ఎత్తు గల మడులు 22 నుండి 24 దాకా చేసుకోవాలి. ఎత్తు మడుల మధ్య దూరం 50 నుండి 60 సెంటీమీటర్లు వదిలితే అవి కాలిబాటుగా ఉపయోగపడతాయి. పాలీహౌస్లో తిరగడానికి మధ్యలో 1 మీటర్ వెడల్పు కలిగిన గట్టి నేలదారిని ఏర్పాటు చేసుకోవాలి.
చాలా చక్కగా వివరించారు ఆయుష గారు. మేధా గారు, ఈ హరిత గృహాలలో నారు పెంపకం, నాటడం, నాటే సమయం, ఎరువుల గురించి చెప్పగలరా?
తప్పకుండా రాజేశ్వరి గారు. ముందుగా హరిత గృహాల్లో నారు పెంపకం గురించి తెలుసుకుందాం. ఒక పాలీహౌస్ విస్తీర్ణతకు సరిపడా నారు పెంచుటకు 1 మీటరు వెడల్పు, 5 మీటర్ల పొడవు గల 3 బెడ్స్ సరిపోతాయి. నారుమడిని 15 సెంటీమీటర్లు ఎత్తుగా చేసి 10 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల వేపపిండి పోసి బాగా కలియబెట్టాలి. చదరపు మీటర్కు 20 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు వేసిన రసం పీల్చు పురుగులు ఆశించవు. విత్తనాలను 10 సెంటీమీటర్ల ఎడం గల వరుసలో నాటుకోవాలి. నాటిన 12 మరియు 20 రోజులకు ఒకసారి కాపర్ సంబంధిత శిలీంధ్ర నాశినులతో నేల తరిచేటట్లు పిచికారి చేసిన నారుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో గుంటలు గల ప్లాస్టిక్ ట్రేలతో కోల్పీట్ నింపి వాటిలో విత్తనాలు నాటి నారు మొక్కలను వేరుముద్దతో సహా మడుల్లో నాటుకోవచ్చు. ఈ పద్ధతిలో విత్తనం, నారు వృధాలను అరికట్టవచ్చు. నారును ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చాలా సులభంగా రవాణా చేసుకోవచ్చు. ఇక మనం నాటడం గురించి తెలుసుకుందాం. సాధారణంగా పంటను బట్టి 25 నుంచి 40 రోజుల వయస్సు గల నారును 60x50 సెంటీమీటర్లు లేదా 60x45 సెంటీమీటర్ల దూరంలో ఎత్తైన మడులపై నాటుకోవాలి. అదేవిధంగా జర్బేరా, చామంతి వంటి పూల మొక్కలను 1 మడిలో బెడ్లో 2 వరుసలు 30 సెంటీమీటర్ల దూరంలో మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్టు నాటాలి. నాటే సమయం హరిత గృహాలలో జూలై నుంచి నవంబర్ వరకు నాటుకోవచ్చు. ఫాగర్స్ ఉన్న ఎడల పాలీహౌస్ లో ఏ పంటనైనా సంవత్సరంలో ఎప్పుడైనా నాటుకోవచ్చు. పాలీహౌస్ లో నాటిన 10 నుంచి 15 రోజుల తర్వాత లీటర్కి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్క మొదలను తడుపుకోవాలి. ఇక మనం హరిత గృహాల్లో వాడే ఎరువుల గురించి తెలుసుకుందాం. నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ పద్ధతిలో ఫర్టిగేషన్ విధానం ద్వారా మొక్కలకు పోషకాలు అందించవచ్చు. బెడ్ల తయారీలో 1.5 టన్నుల పశువుల ఎరువు, 100 కిలోల వేపపిండి, 2 క్వింటాల వర్మి కంపోస్టు, 20 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలియబెట్టాలి. నాటిన 15 నుంచి 20 రోజుల నుండి వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా 1 కిలో యూరియా, పొటాషియం నైట్రేట్లను మార్చి మార్చి ఇవ్వాలి. పూత పిండి దశ నుండి 2 కిలోల కాల్షియం నైట్రేట్, 1 కిలో పొటాషియం నైట్రేట్, 1 కిలో యూరియా లేదా 1 కిలో 19x19x19లను రోజు విడిచి రోజు ఇవ్వాలి. వారంలో 1 రోజు నీటితో డ్రెంచింగ్ ఇవ్వాలి. సూక్ష్మ పోషకాలను అనగా బోరాన్ 10 గ్రాములు, జింక్ సల్ఫేట్ 25 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 25 గ్రాములు, నిమ్మప్పు 2 గ్రాములను 10 లీటర్ల నీటికి కలిపి 15 రోజులకొకసారి పూత పిండే దశ నుండి పిచికారి చేస్తే దిగుబడి బాగుంటుంది.
ధన్యవాదాలు. మేము, మా శ్రోతలు మీ ద్వారా అనేక విషయాలను తెలుసుకున్నాం. అవి పాటించి మా రైతు మిత్రులు మంచి లాభాలు పొందుతారని ఆశిస్తున్నాము.
ఈ వారం మన చేను కబుర్లలో గ్రామీణ ప్రాంతాలలో స్త్రీ సమస్యల అవగాహన గురించి తెలుసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, సాహిత్యం, సినిమాలు మరియు ఇంకా చాలా రంగాలలో భారతదేశం నేడు విజయాల తారాస్థాయికి చేరుకుంది. కానీ ఇప్పటికీ దేశంలో, ఇంకా గ్రామీణ భారతదేశంలో కొన్ని సమస్యలు ప్రబలంగా ఉన్నాయి. గ్రామీణ భారతదేశం దేశం యొక్క నిజమైన ఆత్మ. ఇక్కడ అత్యధిక జనాభా నివసిస్తుంది. గ్రామీణ భారతదేశంలో ఉన్న సమస్యలకు ప్రధాన బాధితులు మహిళలు.
గ్రామీణ భారతీయ మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యకు ప్రవేశం లేదు. విద్యా వార్షిక స్థితిగతుల నివేదిక 2014 ప్రకారం గ్రామీణ భారతదేశం నుండి 100 మంది అమ్మాయిలలో ఒకరు మాత్రమే కళాశాలకు చేరుకుంటున్నారు. మహిళలు మన జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్నారనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య దిగ్భ్రాంతికరమైన మరియు నిరాశకు గురిచేస్తుంది. వారు వాస్తవంగా మన సమాజానికి వెన్నుముక అయితే గ్రామీణ భారతదేశంలో వారి పాత్ర సంరక్షకులు మరియు పిల్లల పెంపకదారుల వలె పరిగణింపబడుతున్నది. మరియు గ్రామాల్లో నివసించే ప్రజల సాధారణ మనస్తత్వం ప్రకారం వారి పాత్రలలో విద్య వారికి ప్రయోజనం కలిగించదు. లింగ వివక్షత. లింగ వివక్షత ప్రబలంగా ఉంది భారతదేశంలోని అనేక గ్రామాలు, ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో. లింగ వివక్ష అనేది భారతదేశంలో పితృసౌమ్య సమాజం యొక్క ప్రబలమైన మనస్తత్వం కారణంగా పురుషులకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం వలన సూచిస్తుంది. లింగ వివక్ష కారణంగా మహిళలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు మరియు ఎన్నికలు, చర్చలు, ప్రధాన పండుగలలో పాల్గొనడం వంటి ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతించబడరు. బాల్య వివాహం. చట్ట ప్రకారం భారతదేశంలో బాల్య వివాహాలు పూర్తిగా చట్టవిరుద్ధమైన పద్ధతి అయినప్పటికీ వాస్తవికత చాలా మంచిది కాదు. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజర్ ప్రకారం భారతదేశంలో 47% మంది మహిళలు 18 ఏళ్లకు ముందే వివాహం చేసుకుంటున్నారు. మహిళల్లో నిరక్షరాస్యత మరియు అవగాహన లేకపోవడం వల్ల గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇది భారతదేశంలో అంతులేని సాంప్రదాయంగా కూడా కొనసాగుతుంది. సరియైన పారిశుద్ధ్యం లేకపోవడం. గ్రామీణ భారతదేశంలో మహిళలు నేడు ప్రాథమిక పరిశుభ్రత సౌకర్యాలను కూడా పొందడంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. వారు బహిరంగంగా మల విసర్జన మరియు దాని వలన కలిగే వ్యాధులకు కూడా బాధితులు అవుతున్నారు. ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడానికి మహిళలు కొన్నిసార్లు నిషేధించారు. గృహహింస. గ్రామీణ భారతదేశంలోని మహిళలు కొన్నిసార్లు వారి ఇళ్లలో గృహహింసకు గురవుతారు. జీవిత భాగస్వాముల మధ్య వ్యసనం కొన్నిసార్లు పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఆమె బానిసలా పరిగణించబడుతుంది మరియు ఆమె పెంపకం ఆమె జీవిత భాగస్వామి లేదా అత్తమామలను ప్రశ్నించకుండా నిరోధిస్తుంది. వరకట్నం. తల్లిదండ్రులకు భారంగా పరిగణించబడుతున్నందున మహిళలకు తక్కువ స్థాయి హోదా ఇవ్వబడింది. ఇది ప్రధానంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న వరకట్న పద్ధతి కారణంగా ఉంది. వరకట్నం అనేది అర్బన్ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో కూడా ఉందనే వాస్తవాన్ని తిరస్కరించడం లేదు. కానీ పట్టణ ప్రాంతాలలో మహిళలు విద్యావంతులు మరియు గ్రామీణ భారతీయ మహిళలకు వర్తించవని సమస్యను పరిష్కరించడానికి తగినంత అప్రమత్తంగా ఉంటారు. గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు విద్య మరియు ఉద్యోగాలు అడ్డంకులు సృష్టించడమే కాకుండా ఎక్కువ చెల్లింపు లేని ఇంటి పని, మాతా శిశు మరణాలు మరియు హింస మరియు మానసిక సామాజిక ఒత్తిడి ఇతర విషయాలతో పాటు కార్మిక శక్తిలో మహిళలు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ కార్మిక శక్తిలో గ్రామీణ మహిళలు 43% ఉన్నారు. పనిలో సమయం మరియు శ్రమతో కూడుకున్న అనధికారిక మరియు పేవలమైన జీతం, తక్కువ సామాజిక రక్షణ లేదా ఆదాయ భద్రత. బాలకార్మికులు. గ్రామీణ ప్రాంతాల్లో బాలకార్మికులు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయ కార్మికులలో బాలికలు గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నారు. సురక్షితమైన తాగునీటి సేకరణ. సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేకుండా 80% ఇళ్లలో నీటి సేకరణకు మహిళలు మరియు బాలికలు బాధ్యత వహిస్తారు. ఈ పని శ్రమతో కూడుకున్నది మరియు నీటి కొరత పెరిగినప్పుడు మాత్రమే కష్టమవుతుంది. నీటిని సేకరించే ప్రయాణం కూడా భద్రతా ప్రమాదాలను కలిగిస్తుంది. గ్రామీణ వర్గాలకు వాటర్ గ్రిడ్ మరియు నిరంతర గొట్టాల తాగునీటిని విస్తరించడం బహుళ ప్రయోజనాలతో ముఖ్యమైన ప్రాధాన్యత. ఆరోగ్య ప్రమాదాలు. తగినంత నీరు మరియు పరిశుభ్రత సౌకర్యాలు లేనట్లయితే మహిళలు మరియు బాలికలు అనారోగ్యం, హింస మరియు వాటి భద్రతకు ఇతర ప్రమాదాలకు గురవుతారు. ఈ లోటులు కూడా మంచి విద్య పొందడం, ఆదాయాన్ని సంపాదించడం మరియు స్వేచ్ఛగా తిరగడం వంటి వారి సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి. ఇంధన సేకరణ. ప్రతిరోజు 5 గంటల సమయం పట్టే ఇంధన సేకరణ మరియు అపరిశుభ్రమైన ఇంధనాలతో వంట చేయడం వల్ల మహిళలకు దీర్ఘకాలిక మరియు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వంట కోసం బొగ్గు, కలప, పేడ లేదా పంట వ్యర్థాల వంటి ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడే దేశాలలో గృహ వాయు కాలుష్యం ద్వారా మహిళలు ప్రతి 10 అకాల మరణాలలో
6 మంది ఉన్నారు. గ్రామీణ మహిళా కార్యక్రమాలు. గ్రామీణ మహిళా సంఘాలు, సంస్థలు మరియు సహకార సంఘాలు గ్రామీణ మహిళలను సమీకరించడంలో కీలకమైనవి. వారి స్వరం ఏజెన్సీ మరియు రాజకీయ మరియు ఆర్థిక రంగాలలోనూ ప్రాతినిధ్యాన్ని సమర్థించడంలో, వారి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు మరియు సంస్థలను ప్రభావితం చేయడానికి వీలు కల్పిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ మహిళలు నీటిపారుదల మరియు గృహ వినియోగం కోసం నీటిని భద్రపరచడానికి మరియు తమ ఇళ్లను వెలిగించుకోవడానికి, చిన్న వ్యాపారులకు శక్తినివ్వడానికి పునరుత్పాదక శక్తిని సమకూర్చుకున్నారు. వనరుల ప్రకారం గ్రామీణ మహిళా సహకార సంఘాలు వారి సభ్యుల కోసం మరియు వారి ద్వారా పిల్లల సంరక్షణ సేవలను అందిస్తున్నాయి. కానీ చిన్న చిన్న స్థాయి పరిష్కారాలు సరిపోవు, మద్దతు అవసరం. వారు పెద్ద ఎత్తున సంస్థాగత కార్యక్రమాల ద్వారా తప్పనిసరిగా వేరే భవిష్యత్తులో పెట్టుబడి పెట్టాలి. ఇందులో మహిళలు మరియు బాలికలు పాల్గొని పురుషులు మరియు అబ్బాయిలకు సమానంగా ప్రయోజనం పొందుతారు. గ్రామీణ మహిళలకు కీలక సవాళ్లు. గ్రామీణ మహిళలు తక్కువ నైపుణ్యం కలిగిన, తక్కువ ఉత్పాదకత మరియు ఎక్కువ పనివేళలో, తక్కువ లేదా చెల్లించని ఉద్యోగాలలో కేంద్రీకృతమై ఉన్నారు. పేవలమైన పని పరిస్థితులు మరియు పరిమిత సమాజ రక్షణ, వాళ్లు చెల్లించని సహకార కుటుంబ సభ్యులుగా పనిచేసే అవకాశం ఉంది. అంటే వారి పని ఎక్కువగా గుర్తించబడలేదు లేదా తక్కువ అంచనా వేయబడింది. వారు అనధికారిక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత చురుకుగా ఉన్నారు. గ్రామీణ వేతన ఉపాధిలలో పురుషుల కంటే పాల్గొనే అవకాశం చాలా తక్కువ. వారు చేసినప్పుడు వేతనాల కోసం పని గ్రామీణ మహిళలు ఎక్కువగా ఉపాధి పొందుతారు. పార్ట్ టైం, సీజనల్ మరియు టైం మరియు లేబర్ ఇన్సెంటివ్ కార్యకలాపాలలో ప్రపంచవ్యాప్తంగా భూస్వాములలో 20% కంటే తక్కువ మంది మహిళలు. గ్రామీణ ప్రాంతాల్లో లింగ చెల్లింపు వ్యత్యాసం 40% వరకు ఉంటుంది. ఉత్పాదకత వనరులకు పురుషుల కంటే గ్రామీణ మహిళలకు తక్కువ ప్రాప్యత ఉంది. అనేక ఆస్తులు మరియు సేవలకు లింగ అంతరం ఉంది. భూమి, మెరుగైన విత్తనాలు మరియు ఎరువులు, పశుసంపద, పొడిగింపు మరియు ఆర్థిక సేవలతో సహా మహిళలకు విద్య మరియు శిక్షణ కోసం తక్కువ అవకాశాలు ఉన్నాయి. వాటిని పరిమితం చేయవచ్చు. పురుషుల వలె తక్షణమే కొత్త టెక్నాలజీలను స్వీకరించడం నుండి వనరులకు పురుషులతో సమానంగా మహిళలకు ప్రవేశం ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ ఉత్పత్తి మధ్య పెరుగుతుంది. వారి సంరక్షణ మరియు ఇంటి పనిని గుర్తించబడలేదు. వారు సంరక్షణతో సహా బహుళ పాత్రలను నిర్వహిస్తారు. పిల్లలు మరియు వృద్ధుల కోసం వంట చేయడం, అలాగే సేకరించిన కట్టెలు మరియు నీరు మరియు పొలాలు లేదా కుటుంబ సంస్థలలో పనిచేయడం, కుటుంబ సభ్యులు మరియు జీవనాధారంపై రైతులకు సహకారం అందించే విధంగా తరచుగా పనిచేసేటప్పుడు గ్రామీణ మహిళలు తమ శ్రమకు ఎలాంటి ఆదాయాన్ని పొందరు. వారు చెల్లింపు ఉద్యోగంలో ఉన్నప్పుడు వ్యవసాయంలో లేదా తోటల మీద వారు చేపట్టే పనులు తరచుగా తక్కువ అంచనా వేయబడింది. మహిళలకు కూడా పురుషుల కంటే తక్కువ వేతనం లభిస్తుంది. చాలా మంది గ్రామీణ మహిళలకు ఇది కూడా లేదు. అధిక ఆకర్షణీయమైన పనిని పొందడానికి పురుషులకు అదే అవకాశం చెల్లింపు స్థాయిలు, చెల్లించని పని గంటలు కలిసినప్పుడు మహిళలు పురుషులతో పోలిస్తే చాలా ఎక్కువ గంటలు పనిచేస్తారు. గ్రామీణ మహిళలు దుర్వినియోగం, లైంగిక వేధింపులు గురి అయ్యే ప్రమాదం ఉంది మరియు లింగ ఆధారిత హింస యొక్క ఇతర రూపాలు పెరిగినవి. వాతావరణ మార్పు గ్రామీణ మహిళల వివక్ష, మినహాయింపు మరియు దోపిడీని మరింత తీవ్రతరం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమ జీవనోపాధి కోసం స్థానిక సహజ వనరులపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు. వాతావరణ మార్పులలో మహిళలది ఉత్పాదక ఆస్తులకు అసమాన ప్రాప్యత మరింత ప్రభావితమైంది. దేశీయ మరియు గిరిజన మహిళలు అసమానంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళల అంతరాలను ఎందుకు తగ్గించాలి? గ్రామీణ మహిళలు ప్రతి ఒక్కరితో సహా మంచి పని చేసే హక్కు ఉండాలి. అధ్యయనాలు పెంచడం సానుకూల సహసంబంధాన్ని చూపుతున్నాయి. మహిళల కార్మిక శక్తి భాగస్వామ్యం మరియు GDP పెరుగుదల. ILO అంచనా ప్రకారం పురుషులు మరియు మహిళల మధ్య కార్మిక శక్తి భాగస్వామ్యం రేట్లలో అంతరాన్ని 25% తగ్గించవచ్చు. 2025 సంవత్సరం ప్రపంచ GDPని 3.9% పెంచవచ్చు. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, కంది పంటలో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏ మందు పిచికారీ చేయాలి? ఏ 19-19-19, బి 14-14-14. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ 19-19-19. గత వారం రెండవ ప్రశ్న, కందిలో శనగపచ్చ పురుగు నివారణకు ఎర్రపంటగా ఏ పంటను విత్తుకోవాలి? ఏ బెండపంట, బి బంతిపంట. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం బి బంతిపంట. ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు పంపినవారు చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్, ఎల్బీనగర్ వరంగల్ నుండి కూరపాటి రాజు, సరస్వతి, సరిత, శివ, రమ్య, రుక్మిణి, వరప్రసాద్, లక్ష్మి, సురేష్, శంకర్, రాధా, నిర్మల, ఊర్మిళ, అఖిల్ కుమార్, రామ్మూర్తి, సతీష్. కోదాడ నుండి కె రవికుమార్, చంద్రకళ. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. సాత్పూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, లుంబిని కుమార్. విజయనగర్ కాలనీ హైదరాబాద్ నుండి డాక్టర్ రామ్మూర్తి. కోదాడ నుండి నల్లూరి కోటేశ్వరరావు, వసంత, పావని, సుశీల్ కుమార్. కేవలం మొదటి ప్రశ్నకు సమాధానం పంపినవారు న్యూ హౌసింగ్ బోర్డ్ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి, జోగిపేట నుండి జిఎస్ దేవి, నర్సాపురం నుండి వి నాగేశ్వరరావు, దోమలగూడ హైదరాబాద్ నుండి ఎస్ స్వరూప. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పాలీహౌస్ నారుమడి తయారీలో పురుగులు, చెదపురుగులు, తెగుళ్లు ఆశించకుండా వాడవలసిన రసాయనం పేరు ఏమిటి? ఏ ఫార్మాల్డిహైడ్, బి మిథైల్ బ్రోమైడ్. ప్రశ్న మరోసారి, పాలీహౌస్ నారుమడి తయారీలో పురుగులు, చెదపురుగులు, తెగుళ్లు ఆశించకుండా వాడవలసిన రసాయనం పేరు ఏమిటి? ఏ ఫార్మాల్డిహైడ్, బి మిథైల్ బ్రోమైడ్. ఈ వారం రెండవ ప్రశ్న, ఎత్తుమడుల మధ్య దూరం ఎంత వదిలితే అవి కాలిబాటలుగా ఉపయోగపడతాయి? ఏ 100-150 సెంటీమీటర్లు, బి 50-60 సెంటీమీటర్లు. ప్రశ్న మరోసారి, ఎత్తుమడుల మధ్య దూరం ఎంత వదిలితే అవి కాలిబాటలుగా ఉపయోగపడతాయి? ఏ 100-150 సెంటీమీటర్లు, బి 50-60 సెంటీమీటర్లు. చేనుకబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకొని ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 1220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.